Once again, we continue our study in all that Jesus taught.
యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిద్దాం.
Looking at the Gospel of Matthew.
మత్తయి సువార్తను మనం చూస్తూ ఉన్నాం.
Seeking to obey the last verse of that gospel to teach all nations of all that Jesus commanded.
మత్తయి సువార్తలోని చివరి వచనమైన యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినంతయు సమస్త దేశములకు బోధించాలి అనే దానికి మనం విధేయత చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.
We have come to Matthew chapter 19 and verse 1.
మనం మత్తయి సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలోనికి వచ్చాం.
In our last study we were looking at the unmerciful slave who would not forgive a fellow slave when he had been forgiven so much.
మన గత అధ్యయనములో ఈ విధంగా చూసాము, ఒక వ్యక్తి ఒక దాసుడు ఎంతగానో క్షమించబడి తన తోడి దాసుడిని క్షమించలేదు, కనికరించలేదు.
It's a very important principle to recognize that if you don't forgive others, God will not forgive you.
ఇది ఎంతో ప్రాముఖ్యమైన నియమము. నీవు ఇతరులను క్షమించినట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించడు.
So shall my heavenly father do to you, Matthew 18:35. If you don't forgive a brother from the heart.
మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనము, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును.
Even in the Lord's prayer, what is commonly known as the Lord's prayer, Matthew 6.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన అని పిలువబడుతుంది. ఆ ప్రార్థనలో కూడా
Jesus said at the end of it, if you do not forgive men their sins.
ఆ చివరి వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, మీరు ఇతరుల పాపములను క్షమించని ఎడల.
Not only brothers.
కేవలం సహోదరుల పాపములే కాదు.
Your men, Matthew 6:15.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, మనుష్యుల పాపములు.
Your father will not forgive your transgressions.
మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు.
Your father means he's already your father. He's born again.
మీ తండ్రి అంటే ఇప్పటికే ఆయన మీ తండ్రి, మీరు తిరిగి జన్మించిన వారు.
బట్ హీ విల్ నాట్ ఫర్గివ్ యువర్ సిన్స్ ఈవెన్ దో ఇస్ యువర్ ఫాదర్ బికాస్ యూ డిడ్ ఫర్గివ్ సంబడీ ఎల్స్.
ఆయన మీ తండ్రి అయినా కానీ మీరు ఇతరుల పాపములు క్షమించకపోయినట్లయితే ఆయన మీ పాపములను క్షమించడు.
నౌ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డై ఇన్ దట్ స్టేట్?
ఆ స్థితిలో నీవు చనిపోతే ఏం జరుగుతుంది?
వై యూ హడ్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ సమ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ యూ డిడ్ ఫర్గివ్ సంబడీ.
నీవు దేవుని బిడ్డవయ్యావు కానీ నీ జీవితంలో ఒక సమయంలో నీవు ఇతరులను క్షమించలేదు.
And you keep that unforgiving attitude and that bitterness and you die in that state.
Aa kshaminchaleni aatman nevu kaligi undi atvanti pagato nevu chanipoyinatlayite.
Well, personally, if you ask me, I have absolutely no doubt where you will go.
Nevu naa daggariki vachi vyaktigathanga adiginatlayite nevu ekkadiki veltavu anedi naaku etuvanti sandehamu ledu.
You will go to hell.
Nevu narakaniki veltavu.
Because there is no chance after death for God to forgive you.
ఎందుకంటే నీవు చనిపోయిన తర్వాత దేవుడు నిన్ను క్షమించే అవకాశం అనేది ఉండదు.
The only place where God can forgive somebody is here on this earth.
దేవుడు ఎవరినైనా క్షమించాలి అంటే ఒకే ఒక స్థలం ఏంటంటే అది భూమి మీదే.
But you say, what if that person has lived 40 years in faithfulness to the Lord and then didn't forgive somebody?
మరి ఆ వ్యక్తి 40 సంవత్సరాలు దేవుని కోసం ఎంతో నమ్మకంగా జీవించి ఆ తర్వాత ఎవరైనా క్షమించకపోతే ఏం జరుగుతుందని అడగొచ్చు.
Then you probably believe the teaching of all the religions in the world that God weighs all the good deeds versus the bad deeds and says, oh well, he's done so many good things for 40 years but he didn't forgive somebody, so we'll ignore that.
అలాంటప్పుడు నువ్వు దేని నమ్ముతున్నావు అంటే అనేక మతాలు చెప్పేటట్లుగా దేవుడు మనం చేసిన మంచి క్రియలను చెడ్డ క్రియలను తూచి నీవు ఇన్ని సంవత్సరాలు మంచి పనులు చేశావు కాబట్టి ఒక వ్యక్తిని క్షమించలేదు కాబట్టి దేవుడు చూసి చూడనట్లు వదిలేస్తాడని నువ్వు చెప్తున్నావు.
Is that the religion you believe?
అలాంటి మతాన్ని నువ్వు నమ్ముతున్నావా?
That's not Christianity.
అది క్రైస్తవత్వం కాదు.
No, we're not saved on the basis of good deeds versus bad deeds.
లేదు, మనం చేసిన మంచి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి దాన్ని ఆధారం చేసుకుని మనం రక్షించబడలేదు.
It doesn't matter if you live 100 years in faithfulness. The word of God is still true.
నీవు 100 సంవత్సరాలు దేవునికి నమ్మకంగా ఉన్నా సరే దేవుని యొక్క వాక్యమే సత్యం.
Jesus said, if you do not forgive men, your father will not forgive your transgressions.
యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, మీరు మనుషులు చేసిన పాపములను క్షమింపని ఎడల మీ అపరాధములను మీ తండ్రి క్షమించడు.
I'll tell you this.
నేను చెప్తున్నాను దీన్ని.
If in the final day God forgives those who did not forgive others.
ఒకవేళ చివరి దినమున ఎవరైతే ఇతరులను క్షమించరో వాళ్లను దేవుడు క్షమించినట్లయితే,
well, I would say he'll turn out to be a liar.
దేవుడు అబద్ధికుడిగా మారాడని నేను చెప్పను.
That means Jesus was a liar when he said that your father would not forgive them.
మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు అబద్ధికుడు అవుతాడు, ఎందుకంటే మీ తండ్రి మీ పాపాలను క్షమించడని చెప్పాడు.
But he finally ends up forgiving them.
మరి చివరికి ఆయన క్షమిస్తున్నాడు.
నో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డోంట్ టేక్ అ ఛాన్స్.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు అవకాశాన్ని తీసుకోవద్దు.
బిలీవ్ గాడ్స్ వర్డ్
దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి.
హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే జీసస్ సెడ్ బట్ మై వర్డ్ విల్ నాట్ పాస్ అవే.
ఆకాశమైన భూమిను గతించును కానీ నా వాక్యము గతించదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు.
మాథ్యూ 6:15 ఇస్ ట్రూ.
మత్తయి సువార్త 6:15 వచనం అనేది సత్యము.
ఇఫ్ యు హూ హ్యావ్ ఎ హెవెన్లీ ఫాదర్ హూ జస్ట్ ప్రేడ్ అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ యు డోంట్ ఫర్గివ్ మెన్ యువర్ ఫాదర్ విల్ నాట్ ఫర్గివ్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్.
నీవు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసి నీవు మనుషులను క్షమించని ఎడలా నీ తండ్రి నిన్ను క్షమించడు.
దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ బిలీవర్స్ హూ ఆర్ లివింగ్ అండర్ ద డిల్యూషన్ that just because they ask Christ to come into their life once, they're just going to go to heaven is guaranteed.
ఇనాడు అనేక మంది విశ్వాసులు ఇలాంటి భ్రమలో బ్రతుకుతున్నారు. ఏదో వాళ్ళు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలోనికి రా అంటే ప్రభు వస్తాడు, వాళ్ళు పరలోకం వెళ్లిపోతారని.
Doesn't matter how they live, doesn't matter how many people they don't forgive.
వాళ్ళు ఎలా జీవించినా సరే, వాళ్ళు ఎంత మందిని క్షమించకపోయినా సరే.
I want to tell you in Jesus name that is the greatest delusion that is being preached in Christendom today.
నేను యేసు నామములో చెప్తున్నాను, ఈనాడు క్రైస్తవత్వంలో బోధిస్తున్నా ఎంతో భ్రమపరిచే మాటలవి.
There are more people who go to hell because of this once saved always saved doctrine than perhaps any other doctrine under the sun.
ఒకసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడినట్లే అని చెప్పే ఈ సిద్ధాంతాన్ని బట్టి అనేక మంది నరకానికి వెళ్తున్నారు, మరే సిద్ధాంతం కంటే కూడా ఎక్కువగా.
And they live in sin, they don't forgive others and they think we're going to go to heaven.
వాళ్ళు పాపంలో జీవిస్తుంటారు, ఇతరులను క్షమించరు, అయినా కానీ మేము పరలోకానికి వెళ్తామని చెప్తుంటారు.
Where do you get that in scripture?
లేఖనములో ఎక్కడి నుండి దాన్ని పొందారు వీళ్ళు?
If you do not forgive men, your heavenly father will not forgive you.
మీరు మనుషుల అపరాధములను క్షమించినట్లయితే పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు.
Please keep that in mind and let the word come in the day of judgment to remind you that somebody warned you about it before you got there.
దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి, తీర్పు దినమున మీరు అక్కడికి వెళ్లక ముందే మిమ్మల్ని ఎవరో దీని గురించి హెచ్చరించారు అనే మాట మీకు వస్తుంది.
Now is the time to set matters right.
సంగతులను సరిచేసుకోవడానికి ఇదే సమయం.
And forgiveness is such an easy thing.
క్షమించటం అనేది ఎంతో సులువైన పని.
You don't even have to go to that meet that person.
ఆ వ్యక్తిని వెళ్ళి నువ్వు కలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
You may never meet that person in all your life.
అసలు నీ జీవితం అంతట్లో ఆ వ్యక్తిని నువ్వు కలుసుకోలేవేమో.
From your heart, forgive him.
నీ హృదయంలో నుండి ఆ వ్యక్తిని క్షమించు.
That's it.
అంతే.
It's an act of a moment.
అది కేవలం ఒక క్షణంలో జరిగేది.
You can do it on a deathbed.
నీ మరణ పడక మీద కూడా నువ్వు దాన్ని చేయవచ్చు.
But don't wait till your deathbed. Do it now.
కానీ నీవు మరణ పడక మీదకి వెళ్లేదాకా ఆగొద్దు, ఇప్పుడే చేయి.
Matthew 19:1.
మత్తయి సువార్త 19:1.
And it came about that when Jesus had finished these words, he departed from Galilee and came to the region of Judea, and great multitudes followed him, and he healed them there.
యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతంలోకి వచ్చెను, బహు జన సమూహములు ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను.
Another example of healing, as far as we know, everybody.
మనకు తెలిసినంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ స్వస్థపరిచినట్లు ఇక్కడ మరొక చోట వ్రాయబడి ఉంది.
Some Pharisees came to him again testing him.
ఆయన్ను శోధించాలని కొంతమంది పరిసయ్యులు మరలా వచ్చారు.
You can notice the number of times these Pharisees are out to catch him.
చూడండి, పరిసయ్యులు ప్రభువును అనేక సార్లు ఎలా పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు.
Just like I have seen in my life so many people who try to come after me in the same way.
నా జీవితంలో కూడా అనేక సార్లు నేను చూశాను, అనేక మంది నన్ను కూడా ఈ విధంగా పట్టుకోవాలని చూశారు, నా వెంట పడ్డారు.
Testing, provoking, trying to find out, asking questions.
పరీక్షించడానికి, శోధించడానికి, రెచ్చగొట్టడానికి అనేకమైన ప్రశ్నలు వేశారు.
Only exactly like the Pharisees to catch Jesus in some word and then to quote that and then to tear a person's reputation.
ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుకు చేసినట్లుగా ఏదైనా ఒక మాట పట్టుకొని ఆ మాటను ఇతరులకు చెప్పి ఆ వ్యక్తి యొక్క పేరు ప్రతిష్టలను చెడగొట్టడానికి.
Well, the Pharisees are around today.
ఈనాడు కూడా పరిసయ్యులు మన చుట్టూ ఉన్నారు.
The generation of vipers are still alive.
సర్ప సంతానము ఆ తరం ఇంకా బ్రతికే ఉంది.
And you may find them attacking you as well if you are a true servant of God.
నీవు నిజమైన దైవ సేవకును అయితే వాళ్ళు నీ మీద కూడా దాడి చేయటం నీవు చూస్తావు.
And some of the Pharisees came testing him saying, is it lawful for a man to divorce his wife for any cause at all?
పరిసయ్యులు ప్రభు దగ్గరికి వచ్చి ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగారు.
There was a law in the Old Testament, you know, which said,
పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఒక నియమం ఈ విధంగా ఉంది.
They didn't command divorce.
వాళ్ళు విడాకులు తీసుకోమని ఆజ్ఞ ఇవ్వలేదు.
God has never commanded divorce. He hates divorce.
విడాకులు తీసుకోమని దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు. విడాకులు అంటే ఆయన ద్వేషిస్తాడు.
Malachi chapter 2 makes that very clear.
మలాకీ గ్రంథం రెండో అధ్యాయం ఎంతో స్పష్టంగా దాన్ని తెలియజేస్తుంది.
But there was a law in the old covenant which said that if a man divorced his wife, he should give her a certificate of divorce.
కాని పాత నిబంధనలోని ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది. ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే ఆ పరిత్యాగ పత్రికను ఇవ్వాలి.
It's in Deuteronomy 24. You can read in the first four verses there.
ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో మనం దాన్ని చదవవచ్చు.
But I want to show you something in this connection, the way people quote scripture, because that happens even today.
దీనికి సంబంధించి నేను ఒక విషయం చెప్తాను. ఈనాడు కూడా ప్రజలు వచనాలను ఏ విధంగా ఎత్తి చూపుతారో చెప్తాను.
What it said in Deuteronomy 24 verses 1 to 4 was this.
ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో ఏం చెప్పబడిందంటే,
If a man takes a wife, marries her, it happens that she doesn't find favor in his eyes because he's found some indecency in her.
ఇక్కడ ఏం రాయబడిందంటే, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల.
And it's not specified what it is.
అది ఏంటి అని ఖచ్చితంగా ఇక్కడ రాయబడలేదు.
It could be a sexual immorality prior to marriage.
బహుశా ఇది వివాహమునకు ముందు జారత్వం అయి ఉండొచ్చు.
And he writes her a certificate of divorce, puts it in her hand and sends her out of the house.
అతడు ఆమెకు పరిచయగ పత్రము రాసి ఇచ్చి ఆమెను తన ఇంట నుండి పంపివేయవలెను.
She leaves his house, goes and becomes another man's wife.
ఆమె అతని ఇంట నుండి వెళ్లిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకునవచ్చు.
And if the latter husband turns against her and writes her a certificate of divorce and puts it in her hand and sends her out of the house.
ఆ రెండో పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిచయగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడల,
ఆమెను
పెళ్లి చేసుకున్న పిమ్మట రెండవ పురుషుడు చనిపోయిన ఎడల,
హర్ ఫార్మర్ హస్బెండ్ హూ సెంట్ హర్ అవే ఇస్ నాట్ అలౌడ్ టు టేక్ హర్ బ్యాక్ అగైన్ టు బి హిస్ వైఫ్ బికాజ్ షీ హస్ బీన్ డిఫైల్డ్.
ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నట్టుకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు, ఏలైనగా ఆమె తన్ను అపవిత్రపరచుకునేను.
దట్ ఈస్ ఎన్ అబామినేషన్ బిఫోర్ ద లార్డ్. And you shall not bring sin on the land which the Lord your God gives you as an inheritance.
అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుకుండునట్లు మీరు అలాగూ చేయకూడదు.
Was he commanding divorce there?
అక్కడ ఆయన విడాకులు తీసుకోమని ఆజ్ఞాపిస్తున్నాడా?
Not at all.
కానే కాదు.
He is saying if a man does it, make sure you at least give a certificate of divorce and send her away. Don't send her without it.
ఒకవేళ ఒక వ్యక్తి విడాకులు ఇచ్చినట్లయితే ఆమెను ఇంటికి పంపించేటప్పుడు పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపించమని చెప్పాడు.
బట్ సీ హౌ దీస్ ఫారిసీస్ హావ్ టేకెన్ దాట్ అండ్ ట్విస్టెడ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ యాజ్ ఇఫ్ మోసెస్ కమాండెడ్ వర్స్ 7.
చూడండి, ఇక్కడ పరిసయ్యులు ఈ వచనాన్ని తీసుకుని అదేదో మోషే ఆజ్ఞాపించినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఏడో వచనము,
Why then did Moses command to give her a certificate of divorce and send her away?
అందుకు వారు అలాగైతే అయితే పరిత్యాగ పత్రికను ఇచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడిగారు.
That he did. Give a certificate of divorce, send her away.
ఆమెను పంపించేటప్పుడు పరిత్యాగ పత్రికనిచ్చి పంపించమని మోషే చెప్పాడు.
But they implying that Moses permitted that divorce.
కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మోషే విడాకులకు అనుమతి ఇచ్చాడు అన్నట్లుగా చెప్తున్నారు.
He did not.
కానీ ఆయన ఆ విధంగా చేయలేదు.
Is it lawful for a man to divorce his wife for any cause at all? And
ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా?
Jesus answered very clearly in verse 4.
ఇక్కడ నాలుగో వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా సమాధానాన్ని ఇచ్చారు.
Haven't you read that the one who created them from the beginning made them male and female?
సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించినని మీరు చదవలేదా?
So the answer to all these things is what was God's original plan right in the beginning?
వీటన్నిటికీ జవాబు ఏంటంటే అసలు ఆది నుండి కూడా దేవుని యొక్క అసలైన ప్రణాళిక ఏంటి?
When you have any doubt about something, go back to God's original plan.
కాబట్టి దేని గురించైనా నీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే అసలు దేవుని యొక్క మొదటి ప్రణాళికకు నీవు వెళ్ళాలి.
What was God's original plan for Adam?
ఆదాము కొరకు దేవుని యొక్క మొదటి ప్రణాళిక ఏంటి?
In many many areas that gives us the answer.
అనేక విషయాల్లో ఇది మనకు జవాబునిస్తుంది.
We don't have time to look into all those areas, but here is one.
ఆ అన్ని చూడటానికి మనకు సమయం లేదు, కానీ ఇక్కడ ఒక విషయం ఉంది.
What was God's original plan for man?
పురుషుని కోసం దేవుడు కలిగి ఉన్న అసలైన ప్రణాళిక ఏంటి?
did God make a number of women so that if Adam got fed up with Eve, he could chuck her and marry some others?
దేవుడు అనేక మంది స్త్రీలను సృజించి ఆదాము హవతో విసుగు చెందిన తర్వాత వేరే స్త్రీలతో వెళ్లమని దేవుడు ఆ విధంగా సృజించాడా?
And if he was unhappy with one of them, he could marry another.
అందులో ఇంకొకరి ఎడ్ల సంతోషంగా లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోమని ఆ విధంగా సృష్టించాడా?
No.
లేదు.
That is not what God planned for man in the beginning.
కాబట్టి ఆరంభంలో పురుషుని కోసం దేవుని యొక్క ప్రణాళిక అది కాదు.
God made one man and one woman.
దేవుడు ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని సృజించాడు.
And that's what the Lord is saying.
అదే ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు.
From the beginning, the way God made it was this.
ఆరంభం నుండి కూడా దేవుడు ఈ విధంగా చేశాడు.
And there's no question of being unhappy with the one God gave you.
కాబట్టి దేవుడు ఎవరినైతే నీకు ఇచ్చాడో వారి పట్ల సంతోషంగా లేకుండా ఉండటం అనేది ఉండదు.
God gave one woman to Adam and said, "This is your wife."
దేవుడు ఆదాముకు ఒక స్త్రీని ఇచ్చి ఈమె నీ భార్య అని చెప్పాడు.
That's it.
అంతే.
She may have weaknesses. Well, you have weaknesses too.
ఆమెకు బలహీనతలు ఉండొచ్చు, నీకు కూడా ఉన్నాయి బలహీనతలు.
That's what the Lord would say to anybody today.
ఈనాడు కూడా దేవుడు ఎవరికైనా ఇదే చెప్తాడు.
And therefore, since God did that,
కాబట్టి దేవుడు ఆ విధంగా చేశాడు కాబట్టి,
He also says there in the beginning, in Genesis chapter 2,
ఆదికాండం 2వ అధ్యాయంలో ఆరంభంలో దేవుడు ఈ విధంగా కూడా చెప్పాడు.
Jesus quotes that in Matthew 19:5.
మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటను ఎత్తి చెప్తున్నారు.
For this cause a man shall leave his father and mother and cleave to his wife and the two shall be one flesh.
ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పాను.
They only two.
కేవలం ఇద్దరే.
There's no question of them separating since they are no longer two but one.
కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోయే అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు కాదు ఒక్కరే ఒక్క శరీరమే.
See what Jesus says.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారో చూడండి.
They are no longer two but one.
వారు ఇక ఇద్దరు కాదు ఒక్కరే.
Before they got married they were two individuals.
వివాహం కాకమునుపు వాళ్ళిద్దరూ ఇద్దరు వ్యక్తులు.
Once they became one flesh in marriage they have become one.
కానీ వివాహంలో ఎప్పుడైతే వాళ్ళు ఏక శరీరంగా అవుతారో వాళ్ళు ఒక్కరే అవుతారు.
They are no longer two.
వారికి మీదట ఇద్దరు కాదు.
And therefore God has joined them together. Let not man separate them.
కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరుపరచకూడదు.
Nobody should separate those whom God has joined together.
కాబట్టి దేవుడు ఎవరినైతే జతపరిచారో వారిద్దరిని కూడా ఎవరు వేరుపరచకూడదు.
Any man who comes between a husband and wife is an agent of Satan.
భార్యా భర్తల మధ్యకు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు సైతాన్ యొక్క దోతలే.
I have no hesitation in saying that.
ఈ విషయం చెప్పటంలో నాకు ఎటువంటి మొహమాటము లేదు.
Anyone,
ఎవరైనా కానీ,
if a father-in-law or a mother-in-law comes between a husband and wife, they are agents of Satan.
భార్యా భర్తల మధ్యకు మామ కానీ అత్త కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు సైతాన్ యొక్క దోతలే.
If a father or mother comes between husband and wife, they are agents of Satan.
తల్లి కాని తండ్రి కాని భార్యా భర్తల మధ్యకు వచ్చినట్లయితే వాళ్ళు సైతాన్ యొక్క దోతలే.
For brother or neighbor or anybody comes between a husband and wife,
సహోదరుడు కాని పొరుగువాడు కాని ఎవరైనా కాని భార్యా భర్తల మధ్యకు వచ్చినట్లయితే వాళ్ళు సైతాన్ యొక్క దోతలే.
If a pastor comes between a husband and wife, he's an agent of Satan.
భార్యా భర్తల మధ్యకు ఒక పాస్టర్ వచ్చినట్లయితే అతడు సైతాన్ యొక్క దోత.
The job of every true servant of God is to bring husband and wife closer to each other, not come between them.
ఒక నిజమైన దైవ సేవకుని యొక్క పని ఏంటంటే భార్యా భర్తలు ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండేటట్లు చూడాలి, కానీ వాళ్ల మధ్యలోకి వెళ్ళటం కాదు.
You may be permitted to come between a man and his son if the man is rebellious to God and the son wants to be faithful, but never between a man and his wife.
నీవు ఒక తండ్రికి కుమారునికి మధ్యలో వెళ్లవచ్చు, తండ్రేమో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు, కుమారుడేమో దేవునికి విధేయత చూపిస్తున్నాడు, కానీ భార్యా భర్తల మధ్యకి వెళ్లకూడదు.
దే మస్ట్ రిమైన్,
వారిద్దరూ కలిసి ఉండాలి.
యు మస్ట్ టీచ్ ద వైఫ్,
భార్యకు నీవు బోధించాలి.
సపోజింగ్ యువర్ హస్బెండ్ ఇస్ ఎన్ ఐడాలటర్ అండ్ ద మ్యాన్ అండ్ ద వైఫ్ ఇస్ ఎ ట్రూ బిలీవర్,
ఉదాహరణకు భర్త విగ్రహారాధికుడై ఉండి భార్య విశ్వాసురాలై ఉంటే,
వాట్ షల్ యు సే? సెపరేట్ ఫ్రమ్ హిమ్? సర్టెన్లీ నాట్.
నీవేం చెప్పాలి? అతన్ని విడిచిపెట్టమనే కాదు.
You don't have to bow down to idols like he does.
ఆయన చేసినట్లుగా నీవు విగ్రహాలకు మొక్కాల్సిన అవసరం లేదు.
Because there's an authority above him which is God.
ఎందుకంటే అతనికంటే కూడా పైన ఉన్న అధికారం ఉంది, ఆయనే దేవుడు.
But you got to submit to him as your husband.
కానీ ఒక భర్తగా అతనికి నీవు లోబడాలి.
That's what I would tell every wife.
ప్రతి భార్యకు కూడా నేను అదే చెప్తాను.
And so Jesus said, what God has joined together.
కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే దేవుడు జతపరిచిన వారిని
wherever they were married,
వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకున్నా కానీ
they may have been married in a temple or a mosque or a court.
వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నా, మసీదులో పెళ్లి చేసుకున్నా, న్యాయస్థానంలో పెళ్లి చేసుకున్నా,
ఎనీవే
ఎక్కడైనా కానీ
wherever they were married legally, they are joined by God.
చట్టబద్ధంగా వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళు దేవుడి చేత జతపరచబడిన వారు.
It's not only Christian marriages that are accepted by God.
దేవుని దృష్టిలో అనుమతి పొందిన వివాహాలు కేవలం క్రైస్తవ వివాహాలు మాత్రమే కాదు.
Every marriage is accepted by God.
ప్రతి వివాహం కూడా దేవుని చేత అంగీకరించబడిందే.
Then they said to him, why did Moses then command to give her a certificate to divorce and send her away?
ఆ తర్వాత వాళ్ళు ఏడో వచనంలో విధంగా చెప్తున్నారు, అలాగైతే పరిత్యాగ పత్రికను ఇచ్చామని విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించను?
దే హావ్ టేకెన్ హాఫ్ ద ట్రూత్ దేర్ ఇన్ డియోట్రానమీ 24.
ద్వితీయ ఉపదేశ కాండం 24వ అధ్యాయంలో ఉన్న దాన్ని సగం సత్యాన్ని వాళ్ళు తీసుకున్నారు.
ద మ్యాన్ హింసెల్ఫ్ హడ్ డిసైడెడ్ టు సెండ్ హర్ అవే.
ఆమెను పంపించివేయడానికి ఇక్కడ పురుషుడే సిద్ధపడ్డాడు.
మోషే డిడ్ంట్ కమాండ్ ద మ్యాన్ టు సెండ్ హర్ అవే.
ఆమెను పంపించివేయమని మోషే ఆ పురుషునికి ఆజ్ఞాపించలేదు.
The man decided, I don't want this wife, send her away.
Oka bartha naaku ee bari avasaram ledu ani anukunte pampinchiveyamani moshe cheppaledu.
Moses, in case you do that, give her a certificate of divorce.
Kani moshe em cheppadante oka vela meeru aa vidhanga chesinatlayite aameku parichayaga patrika icchi pampinchiveyamani cheppadu.
And Jesus said, it's because of your hardness of heart that Moses permitted you to divorce your wives.
ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడమని మోషే సెలవిచ్చను.
But from the beginning it was not this way.
కానీ ఆది నుండి ఈ విధంగా లేదు అని ఆయన చెప్పారు.
So we see that in the Old Testament times people's hearts were hard.
కాబట్టి పాత నిబంధన సమయములో మనుషుల యొక్క హృదయాలు కఠినంగా ఉన్నాయని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
It was not soft.
అవి మెత్తగా లేవు.
It could become soft only when the Holy Spirit came.
పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతే హృదయాలు మెత్తబడ్డాయి.
When God wrote his laws upon rock.
దేవుడు తన ఆజ్ఞలను బండ మీద రాసినప్పుడు
rocks.
బండ మీద.
It's as it were he was telling human beings, I can't even write my laws in your hearts.
అది ఎలా ఉందంటే మనుషులైనా మీ హృదయముల మీద కూడా నేను ఈ ఆజ్ఞలను రాయలేను అని చెప్పినట్లుగా ఉంది.
So your hearts are harder than these rocks.
మీ హృదయాలు ఈ బండల కంటే కూడా ఎంతో కఠినంగా ఉన్నాయి.
So I can write my laws on these rocks but not in your hearts.
నా ఆజ్ఞలను నేను ఈ బండల మీద రాయగలను కానీ మీ హృదయాల మీద రాయలేను.
Your hearts are hard.
మీ హృదయాలు ఎంతో కఠినంగా ఉన్నాయి.
But there's a promise in Ezekiel where God says, I'll take away that hard heart.
Ezekiel granthamlo devudu ee vidhanga vaagdanam chesadu, mee hrudaya kaatinyamu nenu tolaginchedanu.
Ezekiel 36:26 onwards.
Ezekiel grantham 36 adhyayam 26 vachanam nundi.
And I will give you a soft heart.
Meeku mettani hrudayanni ichchedanu.
And I'll put my spirit there.
Naa aatmanu danlo unchedanu.
So now that it takes place.
Ippudu aa vidhanga jarigindi.
Now that we are living in the age of the Holy Spirit.
Ippudu manam parishuddhaatma yugamlo jeevisthunnam.
Anyone who divorces his wife except for immorality and marries another woman, verse 9, commits adultery.
Mariyu vyabicharam nimittame tappa tana bharyanu vidanaadi mariyakottanu pendli cheskunna vaadu vyabicharam cheyuchunnadu.
There's no doubt about it.
Andulo etuvanti sandeham ledu.
If you divorce your wife and marry another woman, you commit adultery.
నీవు నీ భార్యకు విడాకులు ఇచ్చి వేరొక స్త్రీని పెళ్లి చేసుకున్నట్లయితే నీవు వ్యభిచారం చేస్తున్నావు.
That is crystal clear.
అది ఎంతో సుస్పష్టంగా చెప్పబడింది.
And that's very very important.
ఇది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది.
And the disciples said, if that be the case,
శిష్యులు ఈ విధంగా చెప్పారు, ఒకవేళ భార్యాభర్తలకుండి సంబంధం అట్టిదైతే,
if the relationship of a man with his wife is like this that he can never ever leave her, then it's better not to marry.
భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే వారిద్దరూ కూడా ఎప్పుడు విడిపోనిదైతే పెళ్లి చేసుకున్నట యుక్తం కాదని చెప్పారు.
బికాజ్ దే మస్ట్ హావ్ సీన్ సో మెనీ అన్హ్యాపీ మ్యారేజెస్.
ఎందుకంటే సంతోషంగా లేని అనేక వివాహాలు వాళ్ళు చూసి ఉంటారు.
ఐ సెడ్ బాయ్, ఇట్స్ ప్రెటీ టఫ్ టు గెట్ మ్యారీడ్ ఇఫ్ యు కెన్ నెవర్ గెట్ రిడ్ ఆఫ్ హర్.
ఒకవేళ ఆమెను విడిచిపెట్టే అవకాశం లేనట్లయితే ఆ విధంగా వివాహం చేసుకుని ఉండటం ఎంత కష్టం అని వాళ్ళు అనుకున్నారు.
ఐ సెడ్ దట్స్ ఇట్,
అట్లయితే యుక్తం కాదని వాళ్ళు చెప్పారు.
బట్ టు స్టే సింగిల్, జీసస్ సెడ్, that's not something that all men can accept.
కానీ వివాహం చేసుకోకుండ ఒంటరిగా ఉండటం అంటే అందరూ ఆ విధంగా ఉండలేరు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు.
But only those to whom it has been given.
అనుగ్రహము పొందిన వారు తప్ప మరెవరును ఈ మాటను అంగీకరించలేరు అని ప్రభు చెప్పారు.
Now there's one thing very clear as far as divorce is concerned.
ఈ విడాకులకు సంబంధించి ఒక మాటను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
And that is that God hates it.
అదేంటంటే దేవుడు విడాకులను ద్వేషిస్తున్నాడు.
It is not God's will.
అది దేవుని చిత్తము కాదు.
And if a person divorces his wife except for one reason, ఇమ్మొరాలిటీ
వ్యభిచార కారణమును బట్టి కాక ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టినట్లయితే
బికాస్ ఇన్ ఇమ్మొరాలిటీ ఇఫ్ ఎ వైఫ్ హస్ గివెన్ హర్ బాడీ టు అనదర్ మ్యాన్
ఎందుకంటే వ్యభిచారంలో ఆ స్త్రీ వేరొక పురుషునికి తన శరీరాన్ని అప్పగిస్తుంది
దెన్ షీ హస్ బ్రోకెన్ దట్ కవెనెంట్ ఆఫ్ వన్ ఫ్లెష్ విత్ హర్ హస్బెండ్
అప్పుడు ఏం జరుగుతుందంటే తన భర్తతో ఏక శరీరమై ఉంటాను అని ఆమె చేసిన నిబంధనను ఆమె మీరుతుంది
అండ్ ఇఫ్ దాట్స్ బ్రోకెన్ దెన్ జీసస్ పర్మిట్స్ డివోర్స్
ఆ నిబంధనను మీరిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు విడాకులకు అనుమతిచ్చారు
దాట్స్ ది ఓన్లీ రీజన్ why he permitted divorce
aina vidakulanu enduku anumatincharu ante adokate karanam
he never permitted it for any other reason
vere ye karananu batti aina danni anumatinchaledu
and so when we find Christians divorcing left right and center nowadays
kabatti naadu kristavulu vichchalavidiga vidakulu teeskovatam manam chustunnappudu
we can see how far Christianity has drifted from God when we see Christian leaders standing in pulpits who are divorced men
క్రైస్తవత్వం దేవుని నుండి ఎంత దూరంగా వెళ్లిందో మనం అర్థం చేసుకోగలము ప్రసంగ వేదికల మీద నిలబడి మాట్లాడే వాళ్లు కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు
వి కెన్ సీ హౌ ఫార్ క్రిస్టియానిటీ హస్ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ గాడ్
క్రైస్తవత్వం అనేది దేవునికి ఎంత దూరంగా వెళ్లిపోయిందో మనం చూడగలము
ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎ డివోర్స్ పర్సన్ కెనాట్ బి రిస్టోర్డ్ టు ఫెలోషిప్ విత్ గాడ్
విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మరలా దేవునితో సహవాసం చేయడానికి సమకూర్చబడరని నేను అనట్లేదు
బట్ హి కెనాట్ be given responsibility as an elder because his whole testimony is bad
kani oka sangamlo athadu marla sanga peddaga undaledu endukante athani saaksham anta kuda enta cheddaga undi
he is divorced his wife
tana bharyaku aina vidakulu ichadu
so that's very important to bear in mind in our day when standards are being lowered everywhere
manamu jeevisthunna dinallo anni chotla kuda ento takkuva pramanalu unnai ilantappudu veetini manam manasulo unchukovatam ento ముఖ్యమైన విషయం
and so he said to them not all men can accept the statement of remaining single
అందుకైన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరించలేరు అని ప్రభు చెప్పారు
but some to whom it is given
కాని కొంతమందికి ఇది అనుగ్రహించబడుతుంది
and then he goes on to say there are eunuchs who were born that way
ఆ తర్వాత ఆయన ఇంకా చెప్తూ తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు
there are eunuchs who are made eunuchs by men
manushula valna napumsukuluga cheyabadina napumsukulugalaru
there are eunuchs who have chosen to remain single as it were for the kingdom of heaven
paraloka rajyam nimittamu ontariga undali ani teermanam cheskunna vallu kuda unnaru
only one who is able to accept it should accept it
ee matanu angikarimpagalavadu angikarinchunu
apostle paul was one of those people who felt he had the grace to remain single without burning
tana korkelto dahinchipokunda ontariga untani kavalsina krupa undi ani paul grahinchadu
and he says in 1 corinthians 7 how do you know whether you got grace to remain single you
korinthilu rasina modati patrika 7th adhyayamlo ayana cheptu neevu ontariga untaniki neeku krupa unda ledha ani ela telustundi
won't burn
nee korkelto neevu dahinchipovu
he says in 1 corinthians 7 it's better to marry than to burn
korinthilku rasina modati patrika 7th adhyayamlo ayana em chepparante nee korkelto kalipovatam kante vivaham chesukovatame manchidani cheppadu
so if a man is burning with sexual desire that he cannot control then that is an indication that he is not called to a single life
oka purushudu tana laingika sambandhamaina korkelto adupu lekunda aa vidhanga dahinchipothu unnatlayite taanu ontariga untaniki pilavabadaledani gurtinchali
He's called to a single life he won't be burning with sexual passion
tanu ontariga untaniki aa vidhanga pilavabadinatlayite laingika sambandhamaina korikalato aa vidhanga dahinchipodu
such a person can choose a single life
atuvanti vyakti ontariga untaniki teermanam chesukovachu
one who does not burn with sexual passion
evaraithe laingika sambandhamaina korikalato dahinchiporo
but if there's burning of sexual desire within that's perfectly normal
kani atuvanti laingika sambandhamaina korikalanu kaligi undatam anedi samanyanga undede
then there is an indication that one should look for marriage
alantappudu adem suchistundante vivaham cheskovalani telijestundi
jesus is very practical
yesu christu pravar ikkada ento abhyasatmakanga unnaru
and then he speaks about children he sees children
aa tarvata ayina chinna biddalanu chusi
and then some children were brought to him so that he might lay hands on them and pray
appudu ayina vaari meeda chethulunchi prarthana cheyalani kondaru chinna pillalanu ayina eddugu teeskonu vacharu
and the disciples rebuked them
ayina shishyulu varini gaddincharu
see the disciples had seen the Pharisees who were always driving children away and said we don't have time for little children
ee shishyulu eppudu kuda pariseyalanu chusi pariseyalu em chese vallu ante eppudu pillalanu tarim vese vaaru pillala kosam maaku samayam ledani
we are serious
vallento serious ga unde vallu eppudu
people who are over 60, we can sit and talk to them, or 40 or 50, but these little children drive them away.
60 సంవత్సరాల పైబడిన వారు వస్తే మేము మాట్లాడతాం, కనీసం 40-50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వచ్చినా మాట్లాడతాం, కానీ ఈ చిన్న పిల్లలను తరిమివేయండి అని చెప్పేవాళ్ళు.
They didn't even have time for young people, perhaps.
బహుశా యవనస్తులతో కూడా మాట్లాడటానికి వాళ్ళకి సమయం లేదేమో.
And all these old men would huddle together and talk.
ఈ వృద్ధులందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు.
And the disciples had seen that great rabbis and all don't talk to children.
కాబట్టి గొప్ప గొప్ప బోధకులు చిన్న పిల్లలతో మాట్లాడకపోవటం అనేది శిష్యులు చూసుంటారు.
And so when the children were brought to Jesus, their disciples drove them away.
కాబట్టి చిన్న పిల్లల్ని యేసును అద్దకు తీసుకుని వచ్చినప్పుడు తన శిష్యులు వాళ్ళను గద్దించి పంపించి వేశారు.
So get away from here, don't you realize he's a rabbi?
ఇక్కడి నుంచి వెళ్లిపోండి, ఈయన ఒక బోధకుడు అని మీరు గుర్తించలేదా అంటున్నారు.
And Jesus said, don't do that.
కానీ యేసు ప్రభువు ఏమో వాళ్ళని ఆటంకపరచవద్దని చెప్పారు.
Let the little children come.
చిన్న పిల్లలను నా యద్దకు రానియుడి.
Don't hinder them.
వారిని ఆటంకపరచవద్దు.
Let them come to me, for the kingdom of heaven belongs to such as these.
వారిని నా యద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే.
And he called these children.
మరియు ఈ పిల్లలను ఆయన పిలిచాడు.
So there I see that this is Christ's attitude to children.
అక్కడ నేను చూశాను చిన్న పిల్లల ఎడ్ల క్రీస్తు యొక్క వైఖరి విధంగా ఉందని.
If you are a man of God, your attitude to children is a pretty good indication of whether you are a real man of God or a hoax.
నీవు ఒక దైవజనుడు అయినట్లయితే చిన్నపిల్లల ఏళ్ల నీ వైఖరి ఎలా ఉంది అని దాన్ని బట్టి చెప్పగలం నీవు నిజంగా దైవజనుడువా కాదా అని.
చిల్డ్రన్ ఆర్ నాట్ డ్రాన్ టు యూ,
చిన్నపిల్లలు నీ వైపుకు ఆకర్షించబడకుండా ఉన్నట్లయితే,
ట్రీట్ చిల్డ్రన్ నైస్లీ అండ్ కైండ్లీ,
చిన్నపిల్లలను నీవు కనికరముతో సరిగా చూడనట్లయితే,
ఇఫ్ యూ డోంట్ వెల్కమ్ దెమ్, ఇఫ్ యూ
వారిని నీవు ఆహ్వానించినట్లయితే,
ఇఫ్ యూ నాట్ వార్మ్ టువర్డ్స్ దెమ్,
వారి ఏళ్ల నీవు అనురాగం కలిగిలేనట్లయితే,
I'd say you don't know Christ at all.
అప్పుడు నేనేం చెప్తానంటే నీకు క్రీస్తు తెలియదు.
Children mustn't be afraid of you.
చిన్న పిల్లలు నిన్ను చూసి భయపడకూడదు.
They must warm towards you when you see them and they see you.
నీవు వారిని చూసినప్పుడు కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు కానీ ఎంతో సౌకర్యంగా భావించాలి.
That's one mark of a Christ-like person.
క్రీస్తును పోలి ఉన్న వ్యక్తికి ఒక గుర్తది.
A Christ-like person is always very happy to be with children.
ఒక క్రీస్తును పోలిన వ్యక్తి ఎలా ఉంటాడంటే చిన్నపిల్లలతో గడపటాన్ని ఎంతో సంతోషంగా భావిస్తాడు.
నాట్ జస్ట్ విత్ ఓల్డర్ పీపుల్,
ఏదో కేవలం పెద్దవాళ్లతో మాత్రమే కాదు.
దట్స్ వన్ వే బై విచ్ యు కెన్ మేక్ అవుట్ ఎ ఫేక్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఎ రియల్ వన్.
ఒక వ్యక్తి నిజమైన దైవజనుడా కాదా అని చెప్పడానికి ఒక గుర్తు ఇది.
నాట్ ది ఓన్లీ వన్,
ఇది ఒక్కటి మాత్రమే కాదు,
బట్ దిస్ వన్ ఆఫ్ ద వేస్,
కానీ ఇది కూడా ఒక మార్గం.
దెన్ ఆఫ్టర్ లేయింగ్ హ్యాండ్స్ ఆన్ ఆల్ దీస్ చిల్డ్రన్ హి డిపార్టెడ్ ఫ్రమ్ దేర్,
వారి మీద చేతులుంచి అక్కడ నుండి ఆయన లేచి వెళ్లిపోయారు.
And then we come to this story where a rich young ruler came up to him.
ఆ తర్వాత మనం ఈ కథను చదువుతాం. ఒక ధనవంతుడైన యవనస్తుడైన పరిపాలకుడు ప్రభు దగ్గరికి వచ్చాడు.
And it's a very interesting story because he's a very very unusual person.
ఇది ఎంతో ఆసక్తికరమైన కథ, ఎందుకంటే ఈయన ఒక సాధారణమైన వ్యక్తి ఏమీ కాదు.
First of all, he was rich.
మొట్టమొదటిగా ఈయన ధనవంతుడు.
Second, he was young.
రెండవదిగా ఈయన ఒక యవనస్తుడు.
Third, he was a ruler.
మూడవదిగా ఈయన ఒక పరిపాలకుడు.
Rich, young and a person of position in society.
ధనవంతుడు, యవనస్తుడు మరియు సమాజంలో ఒక అధికారం కలిగి ఉన్న వ్యక్తి.
A person whom any pastor would love to have as his church member.
ఏ పాస్టర్ కైనా ఇలాంటి వాళ్ళు తమ సంఘ సభ్యులు కావాలనే కోరుకుంటారు.
Rich, young and a person with an eminent position in society, a ruler.
ధనవంతుడు, యవనస్తుడు మరియు సమాజంలో ఎంతో విశేషమైన స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి పరిపాలకుడు.
He came to him and said, came to Jesus and teacher, what good thing shall I do that I may obtain eternal life?
ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలని ఆయన అడిగాను.
What is the one thing I can do to get eternal life?
నిత్యజీవం పొందడానికి నేను చేయాల్సిన ఒక పని ఏంటి?
And Jesus said to him, why are you asking me about what is good?
మంచి కార్యము గురించి నన్నెందుకు అడుగుచున్నావు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు.
దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ ఇస్ గుడ్,
మంచివాడు ఒక్కడే,
అండ్ దట్ ఇస్ గాడ్,
ఆయనే దేవుడు.
బట్ ఇఫ్ యు విష్ టు ఎంటర్ ఇన్ లైఫ్, కీప్ ద కమాండ్మెంట్స్,
నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడ్ల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను.
నౌ జీసస్ వాస్ నాట్ సేయింగ్ దేర్ బై దట్ ఐ యామ్ నాట్ గాడ్,
అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నేను దేవుణ్ణి కాదు అని చెప్పటం లేదు.
దేర్ కుడ్ బి ఎ నంబర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ టు దట్,
దీనికి ఎన్నో వివరణలు ఉండొచ్చు.
వై డు యు కాల్ మీ గుడ్,
మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు?
Do you believe that I am God?
నేను దేవుణ్ణి అని నీవు నమ్ముతున్నావా?
There's only one who's good really, and that's God.
మంచివాడు ఒక్కడే, ఆయనే దేవుడు.
Do you believe that?
నీవు దాన్ని నమ్ముతున్నావా?
It could be the reason why he mentioned it like that.
బహుశా ఆయన ఆ విధంగా చెప్పడానికి ఇదే కారణమై ఉండొచ్చు.
But it's not mentioned here and we don't want to speculate.
కానీ ఖచ్చితంగా ఆయన ఇక్కడ ప్రస్తావించబడలేదు కాబట్టి మనం ఊహించుకోకూడదు.
బట్ హీ డిడ్ టెల్ హిమ్ ఇఫ్ యు వాంట్ ఇటర్నల్ లైఫ్ కీప్ ద కమాండ్మెంట్స్.
కానీ ప్రభు ఆయనతో చెప్పింది ఏంటంటే నీవు నిత్య జీవంలోనికి ప్రవేశించాలనుకుంటే ఆజ్ఞలను గైకొను.
దే వర్ అండర్ ద లా,
వారు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు.
దేర్ వాస్ నో అదర్ మెసేజ్ యు కుడ్ ప్రీచ్ దోస్ డేస్.
ఆ రోజుల్లో ఇంకా వేరే సందేశం ఏమీ మనం బోధించలేము.
దిస్ ఇస్ నాట్ ద మెసేజ్ వి ప్రీచ్ టుడే.
కానీ ఈనాడు మనం బోధించే సందేశం ఇది కాదు.
అండ్ దెన్ హి సెడ్ టు హిమ్ విచ్ వన్స్.
ఆ తర్వాత ఆ వ్యక్తి ఏ ఆజ్ఞలు అని అడగగా
అండ్ జీసస్ సెడ్ యు షల్ నాట్ కమిట్ మర్డర్, యు షల్ నాట్ కమిట్ అడల్టరీ, యు షల్ నాట్ స్టీల్, యు షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చెప్పారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ద సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు అని చెప్పాను.
ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్సెల్ఫ్.
ఇంకో మాటలో చెప్పాలంటే నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించుము.
ఫైవ్ కమాండ్మెంట్స్ హీ మెన్షన్ హియర్.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఐదు ఆజ్ఞలను ప్రస్తావించారు.
Now remember there are 10 commandments altogether.
వీటిని గుర్తుంచుకోండి, మొత్తం 10 ఆజ్ఞలు ఉన్నాయి.
The first four commandments was probably written on one tablet of stone related to man's relationship with God.
మొదటి నాలుగు ఆజ్ఞలు కూడా బహుశా ఒక పలక మీద రాయబడి ఉంటాయి, అవి దేవునితో మనిషికున్న సంబంధం.
And the other six related to man's relationship with his fellow man.
మిగిలిన ఆరు కూడా ఒక మనిషి తన తోటి మనిషితో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అన్న దానికి ఆజ్ఞలు ఉన్నాయి.
You know the two big commandments are love God with all your heart and love your neighbor as yourself.
మీకు తెలుసు రెండు ప్రధాన ఆజ్ఞలు ఉన్నాయి, అందులో మొదటిది నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ ప్రభువును ఆరాధించాలి, సేవించాలి.
So the first four related to that first great commandment.
మొదటి నాలుగు ఆజ్ఞలు కూడా మొదటి ప్రధాన ఆజ్ఞకు సంబంధించినవి.
And the remaining six related to loving your neighbor as yourself.
మిగిలిన ఆరు కూడా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే దానికి సంబంధించినవి.
The first four hardly anybody in Israel was ever guilty of disobeying them.
మొదటి నాలుగు ఆజ్ఞలు కూడా ఇశ్రాయేలులో దాదాపుగా ఎవరు వాటికి అవిధేయ చూపించే వాళ్ళు కాదు.
Those who accepted Jehovah only is the true God.
వాళ్ళు యెహోవా అనే నిజమైన దేవుడని అందరూ అంగీకరించేవారు.
Don't take the Lord's name in vain.
నీ ప్రభు యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు.
Don't worship idols.
విగ్రహారాధన చేయవద్దు.
And honor your father and mother.
మరియు నీ తల్లిదండ్రులను సన్మానించుము.
Generally speaking, most people obey it.
సాధారణంగా చెప్పాలంటే దాదాపు అందరూ కూడా వీటికి విధేయ చూపిస్తారు.
So the Lord doesn't even ask him about those first.
కాబట్టి ప్రభు కనీసం ఆ మొదటి నాలుగు ఆజ్ఞల గురించి ఏమీ చెప్పలేదు.
Sorry, not honor your father and mother, but keep the Sabbath.
ఓకే, ఇంతకుముందు తల్లిదండ్రులను సన్మానించండి అని చెప్పాను, అది కాదు, విశ్రాంతి దినమును ఆచరించాలి.
So the first one was to have no other gods but him.
మొదటిదేమో నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అనేది.
Don't worship idols, don't take the Lord's name in vain and keep the Sabbath.
విగ్రహారాధన చేయవద్దు, ప్రభు యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి.
Now these four commandments everybody kept in Israel.
ఈ నాలుగు ఆజ్ఞలను కూడా ఇశ్రాయేలులో ప్రతి ఒక్కరూ కూడా పాటించేవారు.
So there was no need to even ask anyone in Israel to keep them.
కాబట్టి ఇశ్రాయేలులో ఎవరిని కూడా వీటిని పాటించాలని అడగాల్సిన అవసరం కూడా లేదు.
That was understood, people kept it, there was no problem.
అవి అర్థమయ్యాయి, ప్రజలు వాటిని పాటిస్తూ ఉంటారు, అందులో ఎటువంటి సమస్య లేదు.
సో దాట్స్ వై జీసస్ డీల్స్ ఓన్లీ విత్ ది సెకండ్ టాబ్లెట్.
అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ పలక గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ది సిక్స్త్ కమాండ్మెంట్స్ గివెన్ టు మ్యాన్.
మనుషునికి సంబంధించినవి ఆరు ఆజ్ఞలు ఉన్నాయి.
యు షల్ నాట్ కమిట్ మర్డర్,
నీవు నరహత్య చేయకూడదు.
యు షల్ నాట్ కమిట్ అడల్టరీ,
వ్యభిచారం చేయకూడదు.
3:18, యు షల్ నాట్ స్టీల్, యు షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్.
18వ వచనము, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి.
దేర్ ఇస్ వన్ మోర్ కమాండ్మెంట్.
ఇంకొక ఆజ్ఞ ఉంది.
యు నోటిస్ ది వన్ దట్ వాస్ లెఫ్ట్ అవుట్.
ఏం మిగిలిందో మీరు గమనించారా?
యు షల్ నాట్ డిజైర్ యువర్ నైబర్స్ వైఫ్.
నీ పొరుగు వాని భార్యను ఆశించకూడదు.
యు షల్ నాట్ డిజైర్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు యువర్ నైబర్.
నీ పొరుగు వానికి సంబంధించింది ఏదైనా కూడా నీవు ఆశించకూడదు.
జీసస్ న్యూ దట్ దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ హూ కుడ్ ఎవర్ కీప్ దట్ కమాండ్మెంట్.
యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు ఏ ఒక్క మానవుడు కూడా దీన్ని పాటించలేరని.
బికాస్ దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ఇన్నర్ లస్ట్.
ఎందుకంటే ఇది అంతరంగ దురాశను గురించి మాట్లాడుతుంది.
డిజైరింగ్ సంథింగ్,
వేరే దాన్ని ఆశించటం.
Lusting after,
మోహమునకు సంబంధించి దురాశను కలిగి ఉండటం.
Lust is just another word for strong desire.
ఇక్కడ మోహము అంటే బలమైన ఆశను కలిగి ఉండటం, దురాశను కలిగి ఉండటం.
సో ది 9 కమాండ్మెంట్స్ వర్ ఆల్ ఎక్స్టర్నల్.
9 ఆజ్ఞలు కూడా బాహ్య సంబంధమైనవి.
But the 10th commandment was the one commandment which referred to an inner life.
కానీ 10వ ఆజ్ఞ కేవలం ఆజ్ఞ మాత్రమే, అంతరంగ జీవితమునకు సంబంధించింది.
And the Lord kept it there to test people to see how many people would honestly acknowledge they couldn't keep the 10th commandment.
దేవుడు ఆజ్ఞను ఎందుకు పెట్టాడంటే కొంతమంది నిజాయితీగా దీన్ని మేము పాటించలేమని ఒప్పుకుంటారో చూద్దామని పెట్టాడు.
Nobody in the world could keep the 10th commandment.
ఈ లోకంలో ఆ 10వ ఆజ్ఞను ఎవరూ పాటించలేరు.
They could only keep the first 9.
వాళ్ళు కేవలం మొదటి 9 ఆజ్ఞలను మాత్రమే పాటించగలరు.
And so Jesus mentions only those 5 commandments related to man.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మానవునికి సంబంధించిన ఆ 5 ఆజ్ఞలనే ప్రస్తావించారు.
And he leaves out the 6th one about desiring your neighbor's wife or your neighbor's daughter or anybody.
ఆ 6వ ఆజ్ఞను విడిచిపెట్టారు. పొరుగువాని భార్యను ఆశించటం లేక పొరుగువాని కుమార్తెను ఆశించటం ఈ ఆజ్ఞను.
And the young man says, all these I have kept.
అప్పుడు యవనస్తుడు ఏమన్నాడంటే, అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను.
He was an amazing young man who had kept all the commandments faithfully.
ఇక్కడంతో అద్భుతమైన యవనస్తుడు ఉన్నాడు, ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన పాటిస్తూ ఉన్నాడు.
And Jesus said, there's one more thing.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో విషయాన్ని చెప్పారు.
You have a tremendous love for money.
నీకు ఎంతో ధనాశ ఉంది.
In your case it's so serious that the only way to get rid of it is by giving it all away.
నీ విషయంలో ఇది ఎంతో తీవ్రంగా ఉంది. దానికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే నీ ఆస్తిని అంతటిని నువ్వు అమ్మివేయాలి.
Now that's not the case with everybody.
అందరితో ఈ విధంగా ఉండకపోవచ్చు.
There's a little bit of love of money in everybody.
అందరిలో కూడా ఎంతో కొంత ధనాశ అనేది ఉంటుంది.
But in some cases the situation may not be so bad.
కానీ కొంతమంది విషయంలో ఆ ధనాశ అనేది అంత ఎక్కువగా ఉండకపోవచ్చు.
The cancer may not have spread so much that you have to eliminate an entire organ or something like that.
క్యాన్సర్ అనేది ఎంతో విస్తరించి ఆ అవయవాన్నే తీసివేయాల్సిన పరిస్థితి ఉండుండకపోవచ్చు.
ఇట్స్ జస్ట్ సార్ట్ ఆఫ్ బిగినింగ్.
కొంతమంది విషయంలో క్యాన్సర్ అప్పుడే ఆరంభమై ఉండొచ్చు.
సో యూ డోంట్ హ్యావ్ టు డూ సచ్ రాడికల్ సర్జరీ.
కాబట్టి నీకు అంత తీవ్రమైన శస్త్రచికిత్స అవసరమై ఉండకపోవచ్చు.
అండ్ సో ఇన్ దిస్ కేస్ ఇట్ వాజ్ అ టెరబుల్ డిసీజ్.
కాబట్టి ఈ విషయంలో ఇదెంతో తీవ్రమైన వ్యాధిగా ఉంది.
ద హోల్ థింగ్ హ్యాడ్ బీ గివెన్ అప్.
ఇక్కడ తన ఆస్తినంతా అమ్మే బేదలకు ఏమన్నాడు?
సో హి సెడ్ గో అండ్ సెల్ ఆల్ యువర్ పొజెషన్స్.
కాబట్టి ప్రభు ఏం చెప్పాడంటే, పోయి నీ ఆస్తిని అమ్ము.
గివ్ ఇట్ టు ద పూర్ అండ్ యూ విల్ హావ్ ట్రెజర్ ఇన్ హెవెన్.
బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును.
కమ్ అండ్ ఫాలో మీ.
నీవు వచ్చి నన్ను వెంబడించుము.
బట్ వెన్ ద యంగ్ మ్యాన్ హర్డ్ దిస్ హి వెంట్ అవే గ్రీవ్డ్ ఫర్ హి వాస్ అ మ్యాన్ హూ ఓన్డ్ మచ్ ప్రాపర్టీ.
అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయాను.
And he said, well, if that's the price for eternal life, then forget it.
నిత్య జీవంలో ప్రవేశించడానికి వేళ ఇంతైనట్లయితే దాన్ని మర్చిపోదాం అనుకున్నాడు.
I'm not interested in eternal life, I'm interested in this life.
నాకు నిత్య జీవం అంటే ఆసక్తి లేదు, నాకు ఇక్కడ జీవితమే ఆసక్తి.
I want to have a good time here on this earth.
ఈ భూమి మీదే నేను మంచి దినాలు గడుపుతాను అనుకున్నాడు.
See, that was the test.
అది పరీక్ష.
Do you want this life, a good time on this life or eternal life?
నీకు ఈ జీవితంలో మంచిగా ఉండటం కావాలా లేక నిత్య జీవం కావాలా?
He said, I want a good life here on this earth.
నాకు ఈ భూమి మీదే మంచి జీవితం కావాలనుకున్నాడు.
I don't want to give up everything I have.
నాకు ఉన్నదంతా కూడా నేను విడిచిపెట్టను.
I don't want to sell all that I have.
నాకు ఉన్నదాన్ని అంతటిని నేను అమ్మను.
Now today, what does it mean to have eternal life?
కాబట్టి నిత్య జీవం కలిగి ఉండటం అంటే ఈనాడు అర్థం ఏంటి?
I don't have to sell everything I have.
నాకున్నదంతా కూడా నేను అమ్మేయాల్సిన పని లేదు.
There's no command in the New Testament in the epistles to sell all that we have.
కొత్త నిబంధనలు ఎక్కడైనా కానీ పత్రికల్లో కానీ నాకున్నదంతా అమ్మేయాలని ఎక్కడ ఆజ్ఞ లేదు.
But I must not possess it as if it's mine.
అదేదో నా సొంతమైనట్లు దాన్ని అంటిపెట్టుకొని ఉండకూడదు.
I must keep everything I have in my open palm.
నాకు కలిగినదంతా కూడా నేను తెరచిన చేతిలో పెట్టుకొని ఉండాలి.
Say, Lord, I have it, but it's not mine.
ప్రభువా, నేను వీటిని కలిగి ఉన్నాను కానీ ఇవి నావి కావు.
I don't possess it.
వీటిని నేను గట్టిగా పట్టుకొని ఉండట్లేదు.
I keep it in open palm, it's yours.
ప్రభువా, నేను తెరచిన చేతుల్లో వాటిని పెట్టుకొని ఉన్నాను, ఇవన్నీ నీవే.
I'm a steward, I hold it.
ప్రభువా, నేను కేవలం గృహ నిర్వాహకుడిని మాత్రమే, వీటిని నేను కేవలం కలిగి ఉన్నాను.
But there must not be a single thing that I say, that's mine, I won't let that go.
ప్రభువా, ఇది నాది, దీన్ని నేను పోనివ్వను అని చెప్పే ఒక్క వస్తువు కూడా నా దగ్గర ఉండకూడదు.
I mean, Almighty God can't take it away from me.
సర్వశక్తుడైన దేవుడు కూడా నా దగ్గర నుంచి తీసుకుని పోకూడదు అన్నట్లుగా నేను ఉండను.
Then I can't be a disciple of Jesus.
అలాంటప్పుడు నేను ప్రభు యొక్క శిష్యుడిగా ఉండలేను.
I have to forsake all that I have, all that I possess, not all that I have, but all that I possess, in order to be a disciple.
నేను శిష్యుడిగా ఉండాలంటే నేను గట్టిగా పట్టుకున్న వాటన్నింటినీ విడిచిపెట్టాలి. నేను కలిగి ఉన్న వాటిని కాదు.
I can have them, but not possess them.
వాటిని నేను కలిగి ఉండొచ్చు కానీ వాటిని గట్టిగా పట్టుకుని ఉండకూడదు.
అండ్ వెన్ ద మ్యాన్ వెంట్ అవే, జీసస్ డిడ్ గో ఆఫ్టర్ హిమ్.
ఆ యవనస్తుడు వెళ్లిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అతని వెంట వెళ్లలేదు.
జీసస్ డిడ్ సే, ఓకే, Once you come back, we'll talk about it.
సరే నీవు మరలా తిరిగిరా, మనం మరలా మాట్లాడుకుందాం అని ప్రభు చెప్పలేదు.
మేబీ 10% నౌ, అదర్ 10% నెక్స్ట్ ఇయర్, ఇన్ ఫ్యూ ఇయర్స్ యూ కెన్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
బహుశా ఈ సంవత్సరంలో 10%, తర్వాత వచ్చే సంవత్సరంలో 10%, ఆ తర్వాత మిగిలిన అంతా విడిచిపెట్టచ్చు.
నో,
లేదు, ఆ విధంగా చెప్పలేదు.
ఇట్ వాజ్ రాడికల్ డిసైపుల్షిప్.
ఎంతో తీవ్రమైన శిష్యత్వాన్ని ప్రభు కోరుకున్నాడు.
ఇన్ యువర్ కేస్ దిస్ సిక్నెస్ ఇస్ సో బ్యాడ్ దట్ యు గాట్ టు బి ఫ్రీడ్ ఫ్రమ్ ఇట్ రైట్ నౌ.
నీ విషయంలో వ్యాధి అనేది ఎంతో తీవ్రంగా ఉంది కాబట్టి దాని నుండి నీ వెంటనే విడుదల పొందాలి.
అండ్ సో హీ సేస్ గివ్ ఇట్ ఆల్ అప్.
కాబట్టి ప్రభు చెప్పాడు, నీవు కలిగి ఉన్న దాని అంతటిని విడిచిపెట్టాలి.
అండ్ హీ నెవర్ వెంట్ ఆఫ్.
కానీ ఆ యవనస్తుడి వెంట ప్రభు ఎప్పుడు వెళ్లలేదు.
వన్ ఆఫ్ ద థింగ్స్ వి సీ అబౌట్ జీసస్, ఆల్ దట్ జీసస్ టాట్, హీ టాట్ బై హిస్ యాక్షన్స్.
యేసుక్రీస్తు ప్రభు బోధించిన దాని అంతట్లో ఆయన క్రియల ద్వారా కూడా ఆయన బోధించారు. అందులో మనం చూసేది ఏంటంటే,
వి డోంట్ గో ఆఫ్టర్ పీపుల్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు పే ద ప్రైస్ ఫర్ డిసైపుల్షిప్.
శిష్యత్వం కోసం ఎవరైతే వెల చెల్లించరో వాళ్ల వెంట మనము వెళ్లము.
వి డోంట్ గో బెగింగ్ అండ్ ప్లీడింగ్ విత్ దెమ్ అండ్ సే ఓకే వి లోవర్ ది స్టాండర్డ్ స్లైట్లీ ఫర్ యువర్ సేక్.
వాళ్ల వెంట పడి మనము ఈ విధంగా అడుక్కోము, కావాలంటే మీకోసం మేము ప్రమాణాలు తగ్గిస్తాము రండి అని.
నథింగ్ ఆఫ్ ది సార్ట్.
అలాంటివేమీ జరగవు.
ఇఫ్ యు డోంట్ వాంట్ టు బి ఎ రాడికల్ డిసైపుల్ ఫర్గెట్ ఇట్.
నీవు తీవ్రంగా ఉన్న శిష్యుడిగా ఉండదలుచుకోకపోతే మర్చిపో.
అండ్ జీసస్ మేడ్ ది కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్ ప్లెయిన్ రైట్ అట్ ది అవుట్సెట్.
శిష్యత్వము కావాల్సిన షరతులను యేసుక్రీస్తు ప్రభు వారు మొదట్లోనే ఎంతో స్పష్టంగా తెలియజేశారు.
హీ డిడ్ వెయిట్ టిల్ ది ఎండ్ టు స్లోలీ ఇండికేట్ వాట్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ వాజ్.
శిష్యత్వం కోసం చెల్లించవలసిన వెలను తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు చివరిదాకా వేచి ఉండలేదు.
అండ్ దెన్ జీసస్ సెడ్ టు హిస్ డిసైపుల్స్, యు నో ఇట్స్ సో డిఫికల్ట్ ఫర్ హార్డ్ ఫర్ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్.
యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని ప్రభు చెప్పారు.
ఇట్స్ ఈజియర్ ఫర్ ఎ కామెల్ టు గో త్రూ ది ఐ ఆఫ్ ఎ నీడిల్ దెన్ ఫర్ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.
ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని ఆయన చెప్పాడు.
దట్ మీన్స్ రిచ్ ఇన్ వెల్త్, రిచ్ ఇన్ ఇంటలెక్ట్, రిచ్ ఇన్ ఎనీథింగ్.
ఇక్కడ ధనవంతుడు అంటే ఆస్తిలో కానీ తెలివితేటల్లో కానీ మరి దేంట్లోనైనా సరే.
ఇఫ్ ఐ డు నాట్ నో వాట్ ఇట్ ఈస్ టు సే లార్డ్ ఐ డోంట్ హావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్,
ప్రభు వీటన్నింటిలో దేని మీద నాకు ఆసక్తి లేదు అని చెప్పటం నీకు తెలియనట్లయితే,
ఐ వాంట్ యూ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్,
ప్రభు అన్నింటికంటే కూడా నీవే నాకు ముఖ్యమైన వాడవు.
వెరీ డిఫికల్ట్ టు ఎంటర్ గాడ్స్ కింగ్డమ్.
ఒకవేళ ఆ విధంగా చెప్పనట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం.
ది డిసైపుల్స్ సెడ్ ఇన్ దట్ కేస్ హూ కెన్ బి సేవ్డ్,
అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని శిష్యులు అడిగారు.
అండ్ జీసస్ సెడ్ ఇట్స్ ట్రూ,
అది నిజమే అని ప్రభు చెప్పారు.
విత్ మెన్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ బట్ ఓన్లీ పాసిబుల్ విత్ గాడ్.
ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను.
గాడ్ కెన్ సేవ్ ఎనీవన్,
దేవుడు ఎవరినైనా రక్షించగలడు.
గాడ్ కెన్ డెలివర్ ఎ మ్యాన్ ఫ్రమ్ అటాచ్మెంట్ టు మెటీరియల్ థింగ్స్,
ఒక వ్యక్తి భౌతిక సంబంధమైన వస్తువులను ప్రేమిస్తున్నట్లయితే దాని నుండి విడిపించడం దేవునికి సాధ్యమే.
డు యు నో దట్ అటాచ్మెంట్ టు మెటీరియల్ థింగ్స్ కెన్ హిండర్ యూ ఫ్రమ్ గాడ్స్ కింగ్డమ్,
భౌతిక సంబంధమైన వస్తువులను అంటిపెట్టుకుని ఉంటే అది దేవుని రాజ్యానికి ఆటంకం అని నీకు తెలుసా?
ఇట్స్ నాట్ ప్రీచ్ సో మచ్ టుడే but it's the truth.
ఈనాడు ఎక్కువగా అది బోధించబడట్లేదు కానీ అది నిజం.
May God help us to be free.
మనం వాటన్నింటి నుండి విడుదల పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.
With God all things are possible.
దేవునికి సమస్తము సాధ్యమే.
We'll continue in our next episode.
ఈ అధ్యయనమును తరువాత మనం కొనసాగిద్దాం.